కీర్తనల గ్రంథము 42 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42 అధ్యాయము 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. మొదటి వచనం చదువుతా ఉన్నానండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు, మా ఆటలను పరిశుద్ధ ఆత్మదేవుని విడికిల్లో దీవించులాగున ఆత్మదేవుడు మనందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడి మనందరినీ కూడా బలపరిచి ఆయన నిత్య రాజ్యానికి ముందు కొనసాగడానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియా పరలోకపు రాజా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఉదయకాలంలో నీ పాదాల దగ్గర కూర్చొని ప్రభా అయ్యా నిన్ను స్తుతించడానికి తండ్రి, నీ జీవము కలిగిన మాటలు వినడానికి ప్రభా, నాకును మాకును మీరు ఇచ్చిన ఆయుష్కాలానికి ఈ చక్కని ప్లాట్ఫారంకే ప్రభా నిన్ను స్తుతిస్తూ దేవా, మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని ప్రభా, నిలబడ్డ దాన్ని బట్టి దాన్ని మట్టి దాన్ని అని ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మతో నీ అభిషేకముతో నింపి ప్రభా, నాయన నన్ను ఊటిని బోరగా చేసుకుని వాడుకొని ప్రభా దేవా, నీ ప్రజలందరితోనూ నాతోనూ మీరు మాట్లాడి మహిమ పొందుమని ప్రభా, నీ నామఘనత కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు దేవా, మా అందరి ఆత్మీయ మేలు ప్రయోజనం కొరకు నన్ను వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకమారు చేరి వచ్చిన ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే, కోరహు కుమారు రాసినటువంటి, రచించినటువంటి ఈ 42 కీర్తన మొదటి వచనంలో దుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడతా ఉందో, దేవా మేము మా ప్రాణాలు నీ కొరకు ఆ రీతిగా ఆశపడతా ఉన్నాయని కోరహు కుమారులు మాట్లాడుతా ఉన్నారు. ఈ దినాన నేను తీసుకున్నటువంటి అంశము, దేవుని బిడ్డలమైనటువంటి మనము లేదా క్రైస్తవులమైనటువంటి మనము దేని పట్ల ఆశ కలిగి ఉండాలి, మన ఆశ ఏంటి అన్న విషయాన్ని లేఖనపు వెలుగులో కొన్ని విషయాలను ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. సహజంగా చూసినట్లయితే చాలా మందికి ఎన్నో ఆశలుంటాయి, ఏటేటి మీదో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది చూస్తే అందం మీద, ఆరోగ్యం మీద, డబ్బు మీద, అధికారం మీద, లేదా మంచి పేరు తెచ్చుకోవాలను ఆశ కలిగి ఉంటారు. యవనస్తుల దగ్గరికి వచ్చేసరికి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, లేదా ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా మంచి ఇల్లు కట్టుకోవాలి, చాలా హైఫైగా ఉండాలి అని చిత్ర విచిత్రాల ఆశలు కలిగి, ఆలోచనలు కలిగి వారు ఉంటా ఉంటారు కదా. లోకస్తులు కూడా లేచింది మొదలు ఏదో ఒక ఆశ వాళ్ళు కలిగి ఉంటానే ఉంటారు. అందుకే వాళ్ళు అంత ప్రయాసపడతా ఉంటారు. కానీ మనము లోక సంబంధులము కాదు, మనము దేవుని బిడ్డలము. మనము దేని కొరకు ఆశ కలిగి ఉండాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, వారు ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు, దేని మీద ఆశ పెట్టుకున్నారు, ఏం కావాలని వారు ఆశ కలిగి ఉన్నారో కొంతమంది భక్తులను చూస్తూ మనము ముందుకు కొనసాగుదామండి. ఒకసారి ఆ మాట చూసే కంటే ముందుగా ఒక మాట మనం చదవాలి. సామెతల గ్రంథము 21 అధ్యాయము 26 వచనం చదువుదాం. సామెతల గ్రంథము 21 అధ్యాయము 26 వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ప్రతి వారికి ఆశ, కోరిక ఉండడం సమంజసమే. కానీ ఆ కోరిక, ఆశ ఏమై ఉంటున్నదో దేవుని బిడ్డలముగా మనము ఒక్కసారి ఆలోచించుకోవాలని ఉదయ కాలంలో దేవుడు ఒకసారి మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ మన ఆశ, మన కోరిక, మన ఇచ్చ, ఆశ అంటే అర్థం ఇదండి, లేదా ఇష్టము, లేదా కోరిక, ఇచ్చ, ఆశపడుట అయితే, దినమెల్లా ఆశలు పుడతా ఉంటాయి ప్రతి ఒక్కరికి. మానవుడికి ఈ మట్టి శరీరము మట్టిలో పెట్టబడే వరకు కూడా ఏదో ఒక ఆశ పుడతాను, ఒక ఆశ తీరింది, ఒక కోరిక తీరింది, ఒక ఇష్టం తీరింది అని అనుకుంటే మరొక ఇష్టాన్ని వాళ్ళు కోరుకుంటా ఉంటారు, మరొక ఇష్టం కలిగి ఉంటారు, మరొక ఆశ కలిగి ఉంటారు. అలానే మరి కలిగి ఉన్నటువంటి ఆశ, వచ్చే కోరిక అది ఆత్మ సంబంధమైందా లేదా, ఎలాంటి ఆశలు మనం కలిగి ఉంటా ఉన్నాము అన్నది ఈ రోజున మన ప్రశ్న అండి. అయితే మొదటి యోహాను పత్రిక 2:17 చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నీ అది వ్యర్థమైపోతాయి, అవి గతించిపోతాయి, అవి కేవలం అశాశ్వతమైనవే, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఈవి లేదా పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఈవి కూడా లేదా క్రీస్తునందు పరలోకము నుండి మనకు అనుగ్రహింపబడినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా అది మనకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించను అని దేవుడు మనకి ముందే వాగ్దానం చేశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:3 మనం చూస్తే ఆ మాటలు మనము గ్రహించగలుగుతామండి. నిజమే, మనము ఆశపడుతున్నటువంటి మనము ఆశ పడేది ఆశ ఆత్మ సంబంధమైనదా లేదా ఈ లోక సంబంధమైనదా అన్నది కూడా మనం ఆలోచన చేసుకోగలగాలి. ఎందుకు అనంటే ఈ లోక సంబంధమైన ఆశ అట భంగమైపోతుందట. ఏమైపోద్దండి? ఈ లోక సంబంధమైనటువంటి ఆశ భంగమైపోద్దట. ఎందుకంటే ఈ లోకమే అశాశ్వతము కదా. ఈ లోకమే అశాశ్వతమైనప్పుడు ఈ లోక సంబంధమైనవి ఎలా తీరుతాయి? ఈ లోక సంబంధమైనవి తీరతాయో తీరవో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధంగా నీవు నేను ఆశ పడితే అది వాక్యము చెప్పాలని ఆశ, లేకపోతే తలాంతులు కలిగి నేను వాడబడాలని ఆశ, లేదా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నేను నింపబడాలని ఆశన, లేకపోతే దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, కొన్ని ఆత్మలు ప్రభు కొరకు నేను సంపాదించాలి, ఈ లోకంలో నేను పట్టుకొని పోయేది ఏమీ లేదు, నేను బ్రతికినన్నాళ్ళు నా ప్రభు కొరకు నేను బ్రతకాలి అని నువ్వు కలిగిన ఆశ ఖచ్చితంగా తీర్చబడుతుంది. ఎందుకనంటే దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించు ప్రభు అని ఆశపడి ప్రార్థన చేశాడు. అట్లనే దావీదును దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించాడండి. అంత మాత్రమే కాదు గాని నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇదే దావీదు ఏమంటాడంటే, ప్రభా లోకంలోనిది నాకు అక్కరలేదు, నువ్వు తప్ప లోకంలో ఏది పొద్దు ప్రభా అని ఆశపడ్డాను, నువ్వు ఉంటే చాలు నాకు, నీ సన్నిధి ఉంటే చాలు, నీ ప్రసన్నత నేను చూస్తే చాలు, నిన్ను నేను అనుభవిస్తే చాలు అని, నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే చాలు అని, నీ ప్రసన్నత నేను చూస్తే చాలని ఆయన ఆశపడ్డాడండి. ఆశ అంటే ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నీవు నాకుంటే చాలు ప్రభువా అని ఆశపడ్డాడు. నిజంగానే అలానే ఉన్నాడు. అయితే ఒకసారి మనము రాజుల గ్రంథము 2:1 చూస్తే అక్కడ ఏలీషా ప్రస్తావన ఉంటా ఉంటది. ఏలీయా చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ముగించుకొని దేవుని పిలుపునందుకుని ఆయన అగ్ని రథాల మీద పరమునకు ఆరోహణమైతా ఉన్నాడు. తన తర్వాత సేవ చేయవలసినటువంటి ఎలీషా తన దగ్గర ఉన్నాడు, ఆయన వెంబడిస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నన్ను దేవుడు పిలుస్తా ఉన్నాడంటే లేదు లేదు నిన్ను విడవను అంటూ ఆయనతో కొనసాగుతా ఉన్నాడు. అయితే ఎత్తబడే ముందు ఏలి అడుగుతాడు, నీకేం కావాలి, నువ్వేం ఆశపడుతున్నావు ఏలియా అని అడిగిన ఎలీషా అని అడిగినప్పుడు ఎలీషా అంటాడండి, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలని ఆశపడుతున్నానన్నాడు. అయితే ఏలి అంటాడు, నువ్వు అడిగినది బహు కష్టతరముగా ఉన్నది, అయినను నిన్ను కనబడితే అదైతది, నిన్ను కనబడకపోతే నీకు అవదన్నాడు. కానీ దేవుడు ఏలీషా ఆశపడినట్లుగా 2 పాళ్ళ ఆత్మ అభిషేకాన్ని ఏలియా పొందుకున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏలియా కంటే 2 అంతల సేవ జరిగించాడు. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. నిజంగా దేవుని పరిచర్యను ఆయన ఏది వదిలిపెట్టి వెళ్లాడో అది చేసి ముగించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ రోజున నీవు నేను మాట్లాడుకోవడానికి మాదిరి అయ్యాడు. ఆయన పేరు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో లెక్కించబడ్డదండి. నిజమే, నువ్వు కోరుకున్నది అది ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనదైతే అది ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 23:18 నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుని కొరకు దేవునిలో ఏది ఆశపడతావో, ఏది కావాలని కోరుకుంటావో అది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తున్నాడు. అదే మాట సామెతల గ్రంథం 24:14 కూడా అదే రిపీట్ చేయబడతా ఉంటదండి. నిజమే, పరిశుద్ధాత్మను కోరుకున్నావా, లేదా ఆత్మ సంబంధమైన జ్ఞానమును కోరుకుంటా ఉన్నామా? నిజంగా దాని కొరకు ఆశపడితే ఆయన అంటాడు లూకసువార్త 11:13, యాకోబు పత్రిక 1:5 అంటాడు, నిశ్చయముగా లేదా ఖచ్చితంగా నేనిస్తాను. ఎలా ఇస్తాను? అరా కొర కాదు, కొలత లేకుండా ధారాళంగా ఇస్తానన్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుని కొరకు, దేవుని సేవలో పరుగెత్తాలని, దేవుని కొరకు శ్రమపడాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని, ఆయన సేవలో ఉండాలని, ఆయన నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఆయన కొరకు ఉపయోగపడాలని, లేదా దేవుని కొరకు నేను జీవించి నా బ్రతుకును ముగించాలని ఎవరమైతే ఆశపడతామో, ఈ లోకం అశాశ్వతము, దేవుని రాజ్యము శాశ్వతము, నేను అక్కడ ఉండాలని ఈ లోక సంబంధమైన ఆశలన్నిటినీ కూడా త్యజించి, ఈ లోక సంబంధమైన ఆశలన్నిటినీ చంపుకొని దేవుని కొరకైన ఆశ నువ్వు కలిగి ఉంటే, దేవుని కొరకైన తృష్ణ నువ్వు కలిగి ఉంటే, ఖచ్చితంగా ప్రభు దాన్ని తీరుస్తాను అని వాగ్దానం చేస్తాడు. అందుకే అంటాడండి కీర్తనల గ్రంథము 131 కీర్తనల గ్రంథము 131 చూద్దామండి ఒకసారి, 3 131:3. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. అలాగే 137 కూడా చదువుదాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఆయన యొక్క కృప దొరుకును. అవును, ఎప్పుడైతే నీవు నేను దేవుని మీద ఆశ పెట్టుకుంటామో, దేవుని కొరకు ఆశ కలిగి ఉంటామో, ఆయన పరిచర్య కొరకు ఆయన యొక్క రాజ్యము కట్టబడాలని, ఆయన ఇష్టమే మన ఇష్టాలుగా, ఆయన సంతోషపరిచే విధమైనటువంటి త్రోవలో మనం ఆశ కలిగి ముందుకు వెళ్తా ఉంటామో, ఖచ్చితంగా దేవుడు ఆశను తీరుస్తాడట. నీ ఆశ భంగము కానేరదు ప్రభా. నా ప్రాణం పోయే వరకు, నా కడ ఊపిరి వరకు కూడా నిన్ను కొరకు బ్రతకాలి ప్రభా, నీ సేవ చేయాలి ప్రభా, నీ పరిచర్యలు నేను ఉండాలి ప్రభా, ఇగో కొన్ని ఆత్మల్ని రక్షించాలి ప్రభా, లేదా ఈ లోకంలో నీతిగా, న్యాయముగా, యథార్థంగా, నీ వాక్యానుసారంగా నేను జీవించాలి ప్రభా. ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నా, ఏది ఉన్నా లేకున్నా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా అనేసి నువ్వు ఆశ కలిగి ఆశపడ్డావనుకో, ఆశ కలిగి మనం జీవిస్తా ఉన్నామనుకో, ఖచ్చితంగా నీ ఆశ భంగము కాని. ఒకవేళ ఈ రోజు అది జరగకపోవచ్చు, రేపు అది జరగకపోవచ్చు, కానీ ఒక రోజున దేవుడు నీ ఆశపడిన దాన్ని తప్పకుండా ఆయన తీరుస్తాడు. ఒక మాట మనం చదవాలి, నువ్వు కీర్తనల గ్రంథము 107:9 మనం చదవాలండి. 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. తృప్తిపరచుచున్నాడనలే, పరచియున్నాడు, ఆల్రెడీ చేసేశాడు. నువ్వు ఆశపడ్డావు కదా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆయన బిడ్డగా ఉండాలని, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలని, ఆయన కొరకు మాత్రమే బ్రతికి ముగించాలని, బ్రతికి జీవించి ముగించాలని కోరుకున్నావు కదా, ఆ కోరికట దేవుడట చేసేశాడట. నువ్వు ఆశపడ్డావు, అది ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడన్న అభయాన్ని ప్రభువిస్తా ఉన్నాడు. కనుక ఆయన అభయమిస్తా ఉన్నాడు, ఆయన వాగ్దానము చేశాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే నీవు నేను దేని కొరకు ఆశ పెట్టుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా మరొక మాట నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 13:19 చదువుదాం. సామెతల గ్రంథము 13:19, ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. అవునండి, మనం ఏదన్నా కోరుకున్నాం, ఇది జరగాలనుకున్నాం, ఇది కావాలనుకున్నాం, ఇది వస్తే బాగుండు, ఇది అయితే బాగుండు అనుకున్నాం. అలా జరిగినప్పుడు అట అది ఎలా ఉంటుందట మన ప్రాణానికి తీపి. తీపి దేనికి గుర్తండి? సంతోషానికి, ఆనందానికి గుర్తు కదా. అవును, మనము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కనుక నువ్వు నేను ఆశ పడతామో, ఆశ పెట్టుకుంటామో, గురి కలిగి ఉంటామో, అదే ఆశతో మనం ముందుకు వెళ్తా ఉంటామో, ఖచ్చితంగా ప్రభువు మన ఆశను, ఏలయనగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మరి ఎలాంటి ఆశ కలిగి ఉండాలో లేఖనపు వెలుగులో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే మనము దేని గురించి ఆశపడాలి? దేవుని గురించినటువంటి ఆశ మనకుండాలి. లోకంలో చాలా చాలా ఉన్నాయండి. క్రైస్తవులు అనబడిన వారు కూడా చాలా రకాల జీవితాలు జీవిస్తా ఉన్నారు. ఆదివారం వస్తే దేవుని కొరకు, సోమవారం నుంచి శనివారం వరకు లోకం కొరకు ఆశ కలిగి ఉంటారు. కానీ ఈ ఎసెప్టే పరిచర్లో వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకున్నటువంటి మనము ఆ దేవుని పరిచారకులముగా దేవుని బిడ్డలముగా ఆయన పరిచర్య జరిగించే విషయంలో భారం తీసుకుని బాధ్యత తీసుకున్నటువంటి మనము ఈ వేటి మీద ఆశ పెట్టుకోవాలి అంటే కేవలము దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి. దేవుని గూర్చిన ఆశే మనకుండాలి. అందుకే మనం చదివినటువంటి మూలవాక్యంలో కీర్తనల గ్రంథము 42:1-2 ఏమంటాడండి, కోరహు కుమారులు ఏం కోరుకుంటున్నారు, వారు కూడా అదే కోరుకుంటున్నారు, ప్రభా మా తండ్రి ఇశ్రాయేలు ప్రజలలో ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారు కాని ఆయన చనిపోయారు, ఆ కాని వాళ్ళు వారి పాపం వల్ల చనిపోయారు, కానీ మేము కోరుకునేది ఏంటంటే ప్రభా మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నువ్వుంటే మాకు చాలు ప్రభా, ఈ లోకంలో మాకు ఏమి వద్దు, మా తండ్రి వల్లే ఈ లోకంలో మేము నశించిపోయే వాటి కొరకు మేము ఆశ కలిగి ఉండట్లేదు, నిత్య జీవార్థమైన ఫలముల కొరకు నిత్య జీవమిచ్చే నీ కొరకు ఆ నిత్య శాశ్వత రాజ్యంలో మమ్మల్ని ఉంచబోయే ఆ రాజ్యము కొరకు ప్రభా మేము ఆశపడతా ఉన్నాం, నీ కొరకు ఆశపడతా ఉన్నామయ్యా. ఈ లోకంలో వెండి బంగారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాని ఉన్నా అది ఒక రోజున వదిలిపెట్టిపోవలసిందే. ఒకవేళ ఆత్మ ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంతో ఆర్జించుకుని ఉండొచ్చు, కాని అవి కూడా ఈ లోకం వరకే ప్రభా, కాని మాతో పాటు వచ్చేవేంటంటే మమ్మల్ని తీసుకుని వెళ్లే ఏంటంటే నీవు మాత్రమే, కనుక నీవు మాకు కావాలి, నీ గురించిన ఆశ తృష్ణ కోరిక మాకుంది ప్రభా, మాకు నువ్వు కావాలని వారు తప్పించిపోతా ఉన్నారు, వారి హృదయాలు దహించిపోతా ఉన్నాయి. నువ్వు ఆయన కొరకు నిజమే అరణ్యంలో దుప్పి నీటి కోసం ఎంత తహతహలాడుతూ ఉంటదండి, ఎంత ఆశతో అది తిరుగుతూ ఉంటదండి నీటి వాగుల కొరకు. అట్లనే మన ప్రభు కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన ఎప్పుడు కలుసుకోవాలా, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలా, ఆయన ప్రసన్నత మనం ఎప్పుడు అనుభవించాలా, ఆయన మాటలను మనం ఎప్పుడు వినాలా అన్న ఆ తపన ఆ కోరిక ఆ ఇష్టము మనకు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏదో కేవలము కాన్ఫరెన్స్ లో జాయిన్ అయినంతసేపు లేదా గుడికెళ్లినంతసేపు లేదా పరిచర్ బయటికి ఎటన్నా వెళ్లినంతసేపే కాదు, గాని మనము ఈ లోకాన్ని ముగించే వరకు కూడా దేవుని గురించిన ఆశ మనలో చావడానికి వీల్లేదండి. లోక సంబంధమైన ఆశలు చచ్చిపోతాయండి, అవి దినదినం పుడతానే ఉంటాయి, పుట్టుకొక్కుల్లా పెరుగుతానే ఉంటాయి, పుట్టుకొస్తానే ఉంటాయి. అట్లనే ఆ దేవుని కొరకు కూర్చున్నటువంటి ఆశ మనలో ఉండాలండి. హల్లెలూయా. మోషే గారు దేవుని దేవుని యొక్క కర్రతో ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ చెరలో నుంచి విడిపించి బయటికి తీసుకుని వచ్చి ముందుకు కొనసాగుతా ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని కల్లారా చూశాడు, దేవుని శక్తి సామర్థ్యాలు అనుభవించాడు, ఆయన అనుభవించినటువంటి ఆయన కోరుకుంటా ఉన్నాడండి, ఆశపడతా ఉన్నాడు. ఏమనన్నట్టే, దేవా నిన్నొక్కసారి నేను చూడాలయ్యా అని కోరుకుంటా ఉన్నాడు. దేవుని చూసినన్నారు మరెవడు బ్రతకడని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంత నా కొరకు చేశావు కదా నా బిడ్డ, నా ప్రజలను నడిపించావు కదా, ఇన్ని అష్ట కష్టాలు కోర్చావు కదా, ఇంత శ్రమ పడ్డావు కదా అని దేవుడు చివరి టైంలో మోషే ఆశ తీర్చాడండి. బండ సందుల్లో తన చేతితో దాచి తన వెనక పార్శ్వాన్ని చూసే కృపను ధన్యతను భాగ్యాన్ని ఇచ్చాడు. ఆశ పడ్డాడు మోషే, దేవుడు తీర్చాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తానండి, దేవుని గురించినటువంటి దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆశపడితే ఎలా తీరుస్తాడో ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మార్కుసువార్త 10:35 మనం చదివితే 10:35 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటే అక్కడ సలోమి ఆమె యొక్క ఇద్దరు కుమారులు యోహాను యాకోబులు ఆమె ఆశపడ్డది తల్లి ఏమని, ప్రభా నీ ఎడమ చేతిని ఒకరిని నీ కుడి చేత ఒకడు ఉండాలని నా బిడ్డ నేను ఆశపడతా ఉన్నానయ్యా, అది నా కోరికయ్యా అని ఆమె ప్రభుతో విన్నవించుకుంటా ఉంది, ప్రభుతో మాట్లాడుతా ఉంది. ఏమండి, ఏ తల్లైనా తన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకోవడం సమంజసమే, అది కరెక్టే, కానీ మిగతా శిష్యులు అది చూసి కోప్పడ్డారట. కానీ ఆ ప్రభు వారంటాడమ్మా నువ్వు అడుగుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అన్నప్పటికీ కూడా నేను ఒకటి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నానండి. ఏంటి అంటే, ఒకవేళ యేసు ప్రభు వారే కూర్చుని, నా ఇమాజినేషన్ అండి, అది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, యేసు ప్రభు వారు ఒక సింహాసనం మీద ఆసుండై ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ మనం అపోస్తుల కార్యముల గ్రంథము 12:1-2 మనం చదివితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అంటే ఈయన చనిపోయాడు, ఈయన ఎత్తపట్టాడు. పరలోక రాజ్యంలో ఒకవేళ యేసుప్రభు వారి యొక్క ఎడమ వైపు ఆయన కూర్చుంటే మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులై ఒకరి తర్వాత ఒకరు వారి సింహాసనం మీద ఆసీనుడై ఉంటే, చిట్ట చివరిగా ఆ చివరం వరకు హతసాక్షి కాకుండా ఆ సహజ మరణము పొంది ఆ భవిష్యత్ గ్రంథము లేదా ప్రకటన గ్రంథము రాసి చివరిగా చిట్ట చివరిగా చనిపోయినటువంటి యోహాను వెళ్తే ఎక్కడ కూర్చుంటాడండి? యేసుక్రీస్తు ప్రభు వారి గుడి ప్రక్కన కూర్చుంటారు. ఆమె కోరుకున్న కోరిక నేననుకుంటున్నాను, నా ఇమాజినేషన్ ప్రకారం అనుకుంటున్నాను, అది తీరింది. అందుకోసమే ఎఫెసి పత్రిక 1:3 ప్రకారము ఆత్మ సంబంధమైన ప్రభువా నేను సేవ అద్భుతంగా నేను చేయాలి, ఘనమైన సేవ చేయాలి, అందరూ చేసినట్లుగా నేను చేయకూడదు, ఫలభరితమైన సేవ చేయాలి, ఆత్మల రక్షణ కొరకైన సేవ చేయాలి అని నువ్వు ఆశపడితే, నేను ఆశపడితే, లేదా ప్రభువా ఇదిగో నీ లోకములో జీవించిన జీవితము రేపొద్దున నిన్ను చూడాలి ప్రభువా, నువ్వు పరలోకములను చూడాలని ఆశపడితే అది కూడా జరుగుతుందని నేను ఆశపడతా ఉన్నాను, తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. నిజమే, నువ్వు ఏది ఆశపడ్డావు, కోరహు కుమారులు ఆశపడ్డారు. ఈ రోజున ఈ ఉదయ కాలంలో దేవుని బిడలమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, ఇదిగో దేవుని కొరకు విశ్వాస వీరులముగా ఉన్నటువంటి మనము, ప్రార్థన యోధులముగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఈ లోకంలో మన గురి, మన ఆశ ఏంటి అంటే దేవుడై ఉండాలి. ఉద్యోగం పట్ల నీ ఎంత ఆశ ఉంటుందో, అమ్మో నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే ఆ బాస ఏమంటాడో, లేదా గృహిణి ఇంట్లో పనులు చేయకపోతే ఆ పిల్లలకు ఆహారం సరిగా టైంకి ఇవ్వలేము, లేదా భర్త ఏమనుకుంటాడో, పిల్లలేమనుకుంటాడో అని నీ నీ దినచర్య కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటావు, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలని. అట్లనే లోకంలో కూడా మనకున్నటువంటి 24 గంటల సమయంలో కూడా దేవుని కొరకు మనం ఆశపడుతూనే ఉండాలి. ఒక మిషనరీ అంటారండి, అంటే ఆయన గొప్పవాడు కనుక ఆయన నుంచి నువ్వు ఆశించేవి కూడా ఎలా ఉండాలి అంటే గొప్పవిగానే ఉండాలి. ఏదో ఆయన అరకొర ఇచ్చే దేవుడు కాదు, లేదా ఆయన అంతంత మాత్రము దేవుడు కాదు. ఆయన ఆకాశానికి భూమికి ప్రభువు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏదీ లేదు. కనుక నీవు రారాజు బిడ్డవి కనుక నువ్వు కోరుకునేది ప్రభువా నాకు ఇంతిత్తే చాలు ప్రభు, అంతిత్తే చాలు ప్రభు కాదు, నీ కోరిక స్పష్టంగా ఉండాలి. నువ్వు ఆకాశం కంటే ఎత్తైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు చెయ్యబోయే పనులు కూడా అంతే గొప్పవిగా ఆశించు, గొప్ప వాటిని ఆశించు. గొప్ప దేవుడు కనుక ఆ దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశించు, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయంటాడు ఆ భక్తుడు. నిజమే, మనం కూడా దేవుని కొరకు గొప్ప వాటిని ఆశిద్దాం, దేవుని కొరకు గొప్పగా వాడబడాలని ఆశపడదాం. మన యొక్క దేవుని దాసులు దైవజనులు సిఐ మహేష్ సార్ గారు కూడా ఎందుకు ఇంత పెద్ద పరిచరణను నెత్తిమీద పెట్టుకుని వెళ్తా ఉన్నారు, ఆ భారం కలిగి వెళ్తా ఉన్నాడు, ఎందుకు అలసిపోక సాగిపోతా ఉన్నారంటే దేవుని కొరకు ఆయన ఆశ పెట్టుకున్నారు, దేవుని రాజ్యము కట్టే పనిలో ఆయన ఉన్నారు, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చెయ్యాలి, అనేకులను పట్టి ప్రభు పాదాల చెంతకు అప్పగించాలి. నశించిపోతున్నటువంటి నా యొక్క పోలీస్ వ్యవస్థలో చాలా చీకటి ఉంది, చాలా ఇది ఉంది, వాళ్ళు రక్షింపబడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టినే దేవుడు ఆశను తీర్చి అంచెలంచెలుగా చాక ఒక్క ఆశ కలిగి ఉంటే ఆశ ఆత్మ సంబంధమైనది కనుక, ఆశ గురి కలిగినది కనుక, ఆశ దేవునికి ఇష్టమైనది కనుక, దాని శాఖోపశాఖలుగా దేవుడు ఈ రీతిగా 227 సహవాసాలుగా దేవుడు దాన్ని విభాగించుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు, విస్తరించుకుంటూ వెళ్తా ఉన్నాడు. మనము కూడా ఆశపడాలి ప్రభువా ఈ పరిచర్య ఇంతటితో ఆగిపోవడానికి వీలేదు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలి, ఇంకా నశించిపోతున్న వాళ్ళు అనేకులు పట్టబడాలి, ఇంకా ప్రభుత్వ శాఖలలో ఇంకా ఎసప్తే పరిచర్లు రాని, లేదా ఆత్మ సంబంధమైనటువంటి వారు కాకుండా ఆదివారపు భక్తులుగానే లోకంలో దేశంలో చాలా మంది సంఘాలలో ఉన్నారు కనుక ఆ సంఘాలు సహితము ఉజ్జీవింపబడాలన్న ఆశ, ప్రతి ఒక్కరు దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలన్న ఆశ మనం ఎప్పటికీ కలిగి ఉండాలండి. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దైవజనుడు అదే ఆశతో ముందుకు వెళ్తా ఉన్నారు, దేవుడు దాన్ని భంగము చేయకోకుండా ఆశను తీర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన కుటుంబం కొరకో, లేకపోతే తన వ్యక్తిగత జీవితాల కొరకో దైవదాసులు ఆశపడట్లే. ఆత్మ సంబంధమైన ప్రతి ఈవి కొరకు ఆశపడతా ఉన్నారు. పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన దేవునికి ఇష్టమైనవి, ఆయన ఆమెన్ అవునుగాక అనేవి, ఆయన ఇచ్చేవి ఖచ్చితంగా ఇవ్వగలిగినవే ఆశపడతా ఉన్నారు దైవజనులు. దేవుడు అవిచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రతి ఉపవాస దినము శుక్రవారం ఆయన జరిగించిన కార్యాలను బట్టి స్తుతి చెల్లించుకుంటా వెళ్తా ఉన్నారు. ప్రతి ఆల్ నైట్ లో ఆ నెలంతా జరిగిన కార్యాల కొరకు వాళ్ళు ఆ దైవజనులు ఏ ఆశ కలిగి ఏ కోరికతో ఏ విజ్ఞాపనాంశాన్ని పెట్టి ప్రార్థన చేశారో మనతో చేయించారో అది తిరిగి రిపీట్ గా మరలా ఎప్పుడు చేయలేదండి మనము. అది నెరవేర్చబడ్డది, అది తీర్చబడ్డది. దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు కూడా ఆల్ నైట్ లో మనం చెల్లిస్తా ఉండేవాళ్ళం. నిజంగా ఈ పరిచర్య ఎంత ధన్యకరమైనదో. నేనేదో గొప్ప చెప్పట్లేదు, దేవుని ఆ దైవదాసుల మెప్పు కోసం నేను చెప్పట్లేదు. నిజంగా ఆత్మ సంబంధంగా కోరుకుంటూ వెళ్తా ఉన్నారు దైవదాసులు. నిజమే, మనం ఒక్కొక్కసారి కుటుంబం కొరకు అడుగుతామే కానీ ఏనాడు కుటుంబం కొరకు దైవదాసులు అడగలే. అందుకే ఆయన పని చేస్తే నీ పని నేను చేస్తా అని అంటారు కదా, అట్లనే ఆయన దైవదాసుల కుటుంబానికి ఏది అవసరమో అది దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవజనమ, నేను చెప్పేది ఒక్కటే, మనము దేవుని గురించినటువంటి ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119:74 మనం చదవాలి. కీర్తనల గ్రంథము 119:74 చదువుతా ఉన్నానండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నిన్ను చూసి సంతోషింతురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏంటంటే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఆయన దేని మీద ఆశ పెట్టుకున్నాడట, ఆయన వాక్యం మీద. 81 కూడా మనం చదవాలి. 81 ఇదే కీర్తనల గ్రంథము 119:81 కూడా, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. 114 కూడా, 114 నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. రిపీట్ రిపీట్ రిపీట్. ఆయన ఎంత ఆశ పెట్టుకున్నాడో అంతగా అడుగుతా ఉన్నాడు, దేవా నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను. రెండవది నీ వాక్యం మీద. అవును, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రభు. ఎందుకు? ఆయన వాక్యము, ఆయన వాక్యం మనల్ని జీవింపచేస్తా ఉంది, మనల్ని బలపరుస్తా ఉంది, మనల్ని స్థిరపరుస్తా ఉంటది, మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తా ఉంటది, పరలోకపు రాజ్యం వైపు అడుగులు వేయిస్తా ఉంటది, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద అయిష్టాన్ని కలిగిస్తా ఉంటది. ఎంతవరకు ఈ లోకము, ఎంతవరకు మనం ఈ లోకములో ఆశ కలిగి ఉండాలో నేర్పిస్తా ఉంటది, బోధిస్తా ఉంటది, సరిచేస్తా ఉంటది, సంధిస్తా ఉంటది. కనుక పడిపోతున్న ఒకవేళ దుష్టుని యొక్క కబంధ హస్తాలలో మనల్ని ఒకవేళ పడడానికి మనం జోగుతున్నా తిరిగి వెంటనే మనల్ని లేపగలుగుతా ఉంటది, మనల్ని వెంటనే గైడ్ చేయగలుగుతా ఉంటది, మనల్ని వెంటనే సురక్షితమైనటువంటి విధంగా మనల్ని జీవింప చేయగలుగుతా ఉంటదండి. అందుకోసమే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. లేచినది మొదలు పడుకునేంత వరకు కూడా నిజంగా నేను కొన్నిసార్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో వాక్యం పట్ల. కానీ తర్వాత ఈ డైరీ వచ్చిన తర్వాత చాలా ఆశ మరలా తిరిగి ఇది వరకు అధ్యాయాలు గ్రంథాలు చదువుకుంటూ ఇంకా దేవుడు ఏం మాట్లాడతాడో, ఇంకా భక్తులు ఏమి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అని చదువుకుంటూ పోవాలన్న ఆశ ఆరాటము అప్పట్లో ఎట్లుండేదో ఇప్పుడు కూడా తిరిగి అది చిగురిస్తా ఉంది. నిజమే, దేవుడు వాక్యము మనం చదువుతా ఉన్నా వింటా ఉన్నా అది మన ఆత్మీయ జీవితాలకు మేలండి, ధన్యత. అది మనల్ని ఉజ్జీవింపచేస్తా ఉంటది. ఒక పుష్పము ఎలా చిగురిస్తా ఉంటదో, పుష్పిస్తా ఉంటదో, ఈ వాక్యం మనల్ని అలా చిగురింపచేస్తా ఉంటది. ఆత్మీయ జీవితంలో పుష్పింపచేస్తా ఉంటది. ఫలాలు కలిగినటువంటి వారిగా జీవించాలన్న తపన, ఆశ, ఆసక్తి మనలోనికి రేకెత్తిస్తా ఉంటది. అందుకోసమే వాక్యం మీద మనము ఆశ పెట్టుకో. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నన్ను ఏది చేయదంటున్నాడు, లేదా మనమున్నటువంటి నిరాశ నిస్పృహలో ఒకవేళ దేవుడు మనల్ని అందులో నుంచి బయటకు ఏ విధంగా రమ్మంటున్నాడు, లేదా వచ్చి మనం ఏం చేయాలంటున్నాడు, నేను ఈ ఆశ కలిగి ఉన్నాను అది కరెక్ట్ కాదు, ఇదిగో ఇది ఇది కరెక్ట్, ఇది ఇలా చేయి, ఇలా ముందుకు నడువు, ఇదిగో ఇదే త్రోవ, నువ్వు ఈ త్రోవలో వెళ్ళు అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటది ఈ వాక్యం. అందుకోసమే భక్తులైనటువంటి వారు, అలనాటి భక్తులు వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నారండి. అందుకే వారి జీవితాలు వెలుగొందే, వారి జీవితాలు ప్రకాశించే, వారి జీవితాలు నిరాశ నిస్పృహ వలయంలో ఉన్నప్పటికీ కూడా వారెక్కడ కూడా అవిశ్వాసానికి గురికాలేదు. ఎప్పుడు కూడా వారి చూపు, వారి నేత్రాలు భూమి మీదకి రాలే, భూమి మీద ఉన్న వాటి మీదకి రాలే, ప్రభు మీదే ఉన్నాయి. హింసపడ్డా, కష్టపడ్డా, నష్టపడ్డా, అవమానాలు పాలైన, ఒక పక్క కొట్టబడతా ఉన్నా, ఈడవబడతా ఉన్నా, వారి యొక్క ఆశ ఎక్కడుందంటే దేవుని మీదే పెట్టుకున్నారు, దేవుని వాక్యం మీద పెట్టుకున్నారు. ప్రభు మాకు ఇచ్చారు, ఇది మేము నెరవేర్చాలి అన్న ఆశ తప్ప మరొకటి లేదండి. అందుకోసమే వాళ్ళు అంతగా శరసాల పాలైన, ఖడ్గం పాలైన, రంపాలతో కొయ్యబడతా ఉన్న, హింసింపబడతా ఉన్న, తల చిరచ్ఛేదనము చేయబడతా ఉన్న వాళ్ళ ఆశ పక్కకెళ్లిపోలే. ప్రభా, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతామయ్యా, లేదంటే నీ కొరకు చేస్తాం అని అదే ఆశతో వాళ్ళు జీవించారండి. అందుకోసమే అంత తెగింపు, అంత సమర్పణ ఎక్కడి నుంచి వస్తా ఉంటది మనకి అనంటే, కేవలము దేవుని మీద కూర్చిన, దేవుని గురించిన ఆశ, అలాగే దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ఆశ వలననే మనము ఆ రీతిగా మనం వెళ్ళగలం. ఆ ఎత్తైన కొండను మనం ఎక్కగలం. ఎక్కలేం మనము, ఎక్కలేని ఎత్తైన కొండ ప్రభు ఎక్కించగలడు. కీర్తనకారుడైన దావీదును ఎక్కించినటువంటి విధంగా మనల్ని కూడా ఎక్కించగలడు. నువ్వు ఆశ పడతా ఉంటే ఒక్కొక్కటి ఆయన తీర్చుకుంటూ వెళ్ళగలడండి. హల్లెలూయా. అందుకోసమే మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తా ఉన్నాం, దేవుని బిడ్డలుగా చలామణి అవుతా ఉన్నాం, దేవుని బిడ్డలుగా మెప్పు పొందుతా ఉన్నాం, దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుతా ఉన్నాం. అయితే ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాల, ఏ ఆశ నీలో నిన్ను తినేస్తా ఉంది, ఏ ఆశ నిన్ను భక్షిస్తా ఉంది, ఏ ఆశ నిన్ను ఎటు నడిపిస్తా ఉన్నదో నిజంగా మన ఆలోచనలోనికి తీసుకోకపోతే, అది మనం గమనించకపోతే, అది మనం గుర్తించకపోతే చాలా కష్టమండి. అందుకోసమే దేవుని రాకడ సమీపంగా ఉంది, బహు సమీపంగా ఉందండి. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న నీవు నేను ఇంకా లోకం మీద ఆశ పెట్టుకుని ఉంటే, లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుని ఉంటే, గురి కలిగి ఉంటే రేపొద్దున విడవబడతాం, రేపొద్దున ప్రమాదంలోనికి నెట్టివేయబడతాం, రేపొద్దున భయంకరమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్తామని పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి? కీర్తనల గ్రంథము 84:1, దేవుని గురించిన ఆశ మనలో ఉండాలి. రెండవది, దేవుని వాక్యం మీద ఆశ మనం పెట్టుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 84:2 అండి. కీర్తనల గ్రంథము 84:2, యెహోవా మందిరావరణము చూడవలనని, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతా ఉన్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిజమేనండి, కీర్తనకారుడు ఆయన చూడాలని ఆయన కొరకే ఆశ పెట్టుకున్నాడు, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మందిరం మీద ఆశ పెట్టుకుంటా ఉన్నాడు. ఆ మందిరానికి వెళ్ళాలి, మందిరమును చూడాలి, ఆ మందిరంలో ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన దర్శించుకోవాలి అంటూ ఆయన ఆశపడతా ఉన్నాడు. కిందకు మనం చదివితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నివసించుట నాకిష్టము. నిజమేనండి, ఈ 24 గంటలు ఒక సంబంధమైన యావ కలిగి గడిపే కంటే కొద్ది సమయమైనా దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన తలంపులు, దేవుని గురించినటువంటి ఆ యొక్క ఉజ్జీవముతో మనము ఉంటే గనక అది చాలా మనకు ఆశీర్వాదము. మందిరం అంటే ఏదో 4 గోడలు గురించి నేను చెప్పట్లేదు, కానీ మన హృదయము, మన ఆత్మ, మన యొక్క అది దేని కొరకు ఆశపడతా ఉంది, దేని మీద ఆశ కలిగి ఉంటా ఉన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన శరీరము కూడా దేని విషయమై సంతోషపడతా ఉంది, దేని విషయమై ఆనందపడతా ఉంది, దేన్ని చూడాలని కోరుకుంటా ఉంది, దేన్ని అనుభవించాలని ఆశపడతా ఉందో దీని ఇక్కడ మనకి ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన మాత్రం ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన దేని కొరకు తన హృదయము, ప్రాణము, హృదయము, శరీరము, ఆత్మ కేకలు వేస్తా ఉందంటే ఆయనను దర్శించుకోవాలని, ఆయనలో మమేకమైపోవాలని, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయనను ఆహ్వానించుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మన ఆశయమై ఉంది. ఒకసారి ఈ యొక్క ఉదయకాలంలో ఎవరికి వారిగా ఆలోచన చేసుకుందామండి. ఆయన అంటాడు కదా, ఒక మాట మనం చదవాలి, దావీదు గారు ఆశపడ్డ ప్రతిదీ కూడా దేవుడిచ్చాడండి. దావీదు ఏం ఆశపడ్డాడంటే, మనం ఒకసారి చదివితే 27వ కీర్తన, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం మనం చదివి ముందుకెళ్దాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, నీ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన ఇచ్చ ఏంటి అంటే నేను మందిరంలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని సన్నిధిని చూడాలి, ఆ దేవుని నేను అనుభవించాలి. ఈ లోకంలో నాకేమొద్దు ప్రవ్వా, ఇదొక్కటి చాలు, నువ్వు నాకుంటే చాలు, నాతో ఉంటే చాలు, నాలో ఉంటే చాలు. మనమేం కోరుకుంటా ఉన్నాం? కాసేపు దేవుడు, కాసేపు లోకము. దేవుడు నాతో కూడా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజున. ఒక్కోసారి ఉజ్జీవం, ఒకసారి చల్లారిపోవడం, అలా కాదండి. ఎప్పటికీ కూడా ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని ఆశ మనం కలిగి ఉండాలి. ఆయన మందిరావరణం చూడాలని ఆశపడాలి. ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయనతో, ఆయనలో ఉండడానికి మనం ఆశపడాలి. నిజమే, అలా కోరుకున్నది ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సమయం అయిపోతా ఉంది, ఇంకా నేను ముందుకెళ్తా ఉన్నాను. ఇంకా దేని కొరకు మనం ఆశపడాలి? ఒకటి, దేవుని గూర్చిన ఆశ మనకుండాలి. దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. మూడు, దేవుని మందిరం మీద ఆశ పెట్టుకోవాలి. నాలుగు, దేవుని ప్రసన్నతను చూడాలని, ఆయన అనుభవించాలని, ఆయన పొందుకోవాలని, ఆయనతో నువ్వు మెమాకమయ్యాలని, ఆయన ఆత్మని ఆత్మతో కలిసిపోవాలని, ఆయనతో పెనవేసుకోవాలని, ఆయన రాకడలో ఉండడం కోసము ఖచ్చితంగా ఆయనతో మనము ఉండాలని ఆశ పెట్టుకోవాలి. ఇకపోతే 5వదిగా చూసినట్లయితే రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. రోమపత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20, 21వ వచనం చదువుదామండి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయన్ను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలు కుండలేదో వారు చూతురనియు వినివారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనయ్యుండి ఆలాగు ప్రకటించి తిని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇది అపోస్తుడైనటువంటి పౌలు గారి స్వానుభవం. ఆయన ఏం ఆశపడతా ఉన్నాడటండి? ఆయనకి ఎంత పేరుందో, ఎంత ప్రఖ్యాతులున్నాయో, అతిశయించడానికి లోక సంబంధంగా ఆయన బెన్యామిన్ వంశానికి చెందినవాడు, రోమ పౌరసత్వం కలిగినటువంటి వాడు, గమనీయులు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, ఓ బోలెడున్నాయి చెప్పుకోవడానికి. కానీ ఆయన ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ఆయన ఆశ ఏంటిప్పుడు? ఆయన కోరిక ఏంటిప్పుడు? ఆయన ఇచ్చేంటి? ఆయన ఏం ఆశపడతా ఉన్నాడు? ఏం చెయ్యాలని ఆశపడతా ఉన్నాడు అనంటే, ఆయన నశించిపోతున్నటువంటి వారికి, క్రీస్తు నామ మెరుగని చోట్ల నశించిపోతున్నటువంటి వారికి, దేవుడెవరో తెలియని వారికి, క్రీస్తు ఎవరో ఎరుగని వారికి క్రీస్తును ప్రకటించాలని, ఆయన సువార్త ప్రకటించాలని ఉట్టి ఆశ లేదండి ఆయనకి, మిక్కిలి ఆశ కలిగి ఉందట. అందుకే అంటాడు, నా స్వజనులు రక్షింపబడాలని నేను దేవునికి వేరైపోయినా పర్వాలేదు. అబ్బా, నిజమేనండి. దేవుని సువార్త ఎరుగక, దేవుని యొక్క ఆత్మీయత తెలియక, దేవుడు తెలియక, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఎరుగక, క్రైస్తవులమైనప్పటికీ కూడా వారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని మనం భయపడుతూ నేను నోరు మెదపం, పెదవిప్పం. కానీ అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఆయన ఆశ ఏంటంటే అనేకులకు దేవుని గురించి చెప్పాలని, అనేకులను దేవుని వైపు నడిపించాలని, ప్రభు వైపు నడిపించాలని, ఆయన రాజ్యాన్ని కట్టాలని, ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయాలని. ఇది పౌలు గారి ఆశ అండి. నిజమే, మన దైవజనుల గారి ఆశ కూడా ఇదే. పోలీసు వ్యవస్థలో అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని ఎరగాలి, నామకార్త జీవితాలు వదిలిపెట్టాలి, ఉజ్జీవంలోకి రావాలి, దేవుని రాజ్యానికి వారు వారసులు కావాలి అని ఆయన ఆశపడుతూ ఇదిగో ఈ యొక్క పరిచర్యను ముందు కొనసాగింపచేస్తా ఉన్నాడు దేవుడు. ఆయన ఆశపడ్డాడు, ప్రభు తీసుకుని వెళ్తా ఉన్నారు. మనం కూడా, ప్రభా నా కుటుంబంలో సరిగా నువ్వు తెలియనటువంటి, నామకార్థ భక్తిలో ఉన్నటువంటి వారు ఉన్నారు, కనీసం వారినైనా సంపూర్ణంగా దేవుని వైపు మళ్లించుకునే విధంగా వారికి బోధ చెయ్యాలి. మనం మొన్ననే నేర్చుకున్నాం, బోధ వేరు, సువార్త వేరు. బోధేమో రక్షింపబడిన వారికి, సువార్త ఏమో రక్షింపబడినటువంటి వారికి. సువార్త చేస్తూ వెళ్ళాలి, బోధ చేస్తూ వెళ్ళాలి, రక్షింపబడి ప్రభు కొరకు పరిచర్య చేస్తూ, ప్రభు కొరకు ప్రయాసపడుతున్నటువంటి మనము సువార్తను ప్రకటించాలని ఆశ తపన గురి మనకుండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. నిజమే, ఆ యొక్క ప్రకటించే ప్రయత్నంలో నిజంగా ఓడ పగిలి బ్రద్దలైపోతున్నా, ప్రాణం పోతున్నా, ప్రాణం తీయాలని ఎక్కడ ఎవరు ఎదురు చూస్తా ఉన్నారో తెలిసినా అక్కడికే వెళ్ళడానికి ఆశపడ్డాడు. అయ్యా, నిన్ను అక్కడ వాళ్ళు చంపడానికి చూస్తా ఉన్నారంటే, లేదు, నేను వెళ్తాను అక్కడికే. నిజమేనండి, ప్రాణాలకు కూడా లెక్క చేయలే అపొస్తలుడైనటువంటి పౌలు దేనికంటే సువార్త ప్రకటించడానికి, అది ఆయన ఆశపడ్డాడు. నిజంగా అలా 3 సువార్త దండయాత్రలు చేశాడు, 14 పత్రికలు రాశారు, ప్రభు కొరకు చిరఛేదనం చేయబడ్డాడు, ఎన్నో ఆత్మలను ఆయన రక్షింపగలిగాడు. హల్లెలూయా. నేడు అపొస్తలులు వేసిన ఈ బోధలో మనం కూడా ముందు కొనసాగడానికి నాంది అయింది. ఆశ ఉండబట్టే నిజంగా హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి పౌలు గారిని దేవుడు దర్శించాడు. ఎందుకంటే అంత కసి ఆశ, ఇది వరకు ఎంత ఆశిందో ప్రభును తెలుసుకోకముందు, పౌలుగా కాకముందు, ఆ ధర్మశాస్త్రమైన సంబంధమైనటువంటి దానికి నిక్కచ్చుగా కట్టుబడి ఉంటే ఉండి ఆ కొనసాగుతున్న రోషముతో కొనసాగుతున్నటువంటి పౌలు గారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు అని ఆ శిష్యుడు చెప్తా ఉంటే అది విని భరించలేక సహించలేక అలా ప్రభును ఆరాధిస్తూ చెప్తున్నటువంటి వారందరినీ హింసిస్తూ చంపుతూ వెళ్తా ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, అసలైన దాని కొసల దాని కొరకు ఇంత రోషం ఉంటే, అసలైన దాని కొరకు తెలిస్తే ఇంకెంత రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తాడు అని ఆశను పుట్టించాడేమో దేవుడు, నేను అనుకుంటాను. నిజమే, అంతకు ముందు కంటే ఎక్కువ ఆశ కలిగి ప్రభు వైపు పయనించాడండి అపొస్తలుడైనటువంటి పౌలు గారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇకపోతే 6వదిగా చూసినట్లయితే, దేవుని బిడలమైన మనము, విశ్వాసులమైన మనము దేని కొరకు ఆశపడాలి? చివరిగా రక్షణ కొరకు. విలాప వాక్యములు 3:26 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇందాక మనం చదివామండి, కీర్తనకారుడు కూడా నీ రక్షణ కొరకు, నీ వాక్యము కొరకు ఆశపడుతున్నానన్న దాని కింద 2వ భాగంలో నీ రక్షణ కొరకు నేను ఆశపడుతున్నానని 119వ కీర్తన మనం చదివినటువంటి 84, 144, 146 ఒక మాట దగ్గర ఉంటుందండి, రక్షణ కొరకు ఆశపడాలి. అవును, రక్షణ అన్ని లోకములన్నిటికంటే శ్రేష్టమనేది, ప్రశస్తమైనది రక్షణ. ఈ లోకముల వెండి బంగారాలున్నా, ఎంత కోట్లాని కోట్ల డబ్బున్నా, చివరికి అన్ని వదిలిపెట్టాల్సిందే ప్రభు రాజ్యాని కొరకు. నిన్ను సిద్ధపరచగలిగింది, ప్రభు రాజ్యం వైపు తీసుకుని వెళ్ళగింది ఏంటంటే రక్షణ మాత్రమే. ఆ రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఉండాల. మన రక్షణను మనం కొనసాగించుతూ ఆశ కలిగి ఉండాల. వణుకుతో, భయముతో మన రక్షణను కొనసాగించుకోవాలి. అలాగే మన కుటుంబం ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు, ఎవరైతే మార్పు చెందలేదు, ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారు, ఎవరైతే లోకంలో ఉన్నారు, ఎవరైతే పాపంలో ఉన్నారు, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారు, ఎవరైతే నామకార్త జీవితాలు కలిగి సాతాను యొక్క కుయుక్తిలో కుట్రలో వారు ఉన్నారో, బంధకాలలో కట్టలో వారు బంధించబడి ఉన్నారో, ఈ సువార్త ప్రకాశం వారి కన్నులకు వెలిగింపకుండా ఇంకా గ్రుడ్డితనములోనే ఉన్నారో, వారందరి రక్షణ కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. కుటుంబ రక్షణ కొరకు, సహవాస రక్షణ కొరకు, సంఘ రక్షణ కొరకు, లేదా ఆత్మీయుల రక్షణ కొరకు, మనముంటున్నటువంటి వీధి, మనం ఉంటున్నటువంటి రాష్ట్రం, దేశం, జిల్లా, ప్రపంచ నలుమూలల నశించిపోతున్న వారందరి రక్షణ కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. అది చాలా శ్రేష్టమైనదండి. మన కుటుంబాల్లో ఎంతో మంది రక్షణ లేక ఉంటే మనం మాత్రం తాపీగా, హ్యాపీగా నేను బాగున్నాను అనుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. వాడేమైపోయినా పర్వాలేదు, ఎట్లా జీవించినా పర్వాలేదు, అవసరమైతే వాడితో సంబంధాలు, సత్సంబంధాలు తెగగొట్టుకోనైనా వాడితో నాకు సంబంధం లేదు, వాడు లోకస్తుడని వాడిని పక్కకు నెట్టేసి మనమే వెళ్ళిపోతా ఉంటాం. అది కరెక్ట్ కాదండి. నీ కుటుంబంలో సంపూర్ణంగా రక్షణ లేక వ్యసనాలతో లేదా జిగటగల దొంగ ఊబిలో ఉంటా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ రక్షణ కొరకు సహాయపడుకోకుండా ఉండడం అది కరెక్ట్ కాదండి. ఎన్నో కుటుంబాల్లో చూస్తా ఉన్నాను, అందుకే నేను ఈ మాట మాట్లాడుతా ఉన్నాను. మనము ఆశపడాలి ప్రతి వారు అంతటా అందరూ మార్పు చెందాలని, మారు మనసు పొందాలని. ప్రభు ఆయన రాకడను గూర్చి ఆలస్యం చేస్తా ఉన్నారే, అందరూ ప్రభు బిడ్డలండి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, రక్షించుకునేది ఆయన పని. రక్షణ కొరకు ప్రాకులాడాల, రక్షణ కొరకు తపించాల, రక్షణ కొరకు ఆశపడాల. ఆసక్తితో కన్నీటితో ప్రసవ వేదన పడి ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మనసులో ఒక మాట మెదులుతా ఉంటది, ఒక వ్యక్తి మెదులుతా ఉంటదండి. ఏంటంటే నేను ఒక మాట మాత్రమే చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక వ్యక్తి, అందరు దేవుళ్ళేనంట, అసలు యేసు ప్రభు వారు దేవుడే కాదట అన్న వ్యక్తి కొరకు నా మనసులో పనులు చేసుకుంటూ టక్కన గుర్తొచ్చేస్తుంది, ప్రభువా ఈ వ్యక్తి ఇలా అంది కదా, ఒక్కసారి నువ్వు అమ్మని దర్శించవా. ఏ నోటితో అయితే యేసే దేవుడు, అసలు యేసు దేవుడు కాదు అన్న వ్యక్తి యేసే దేవుడు హల్లెలూయా అని ఆమె నోరు విప్పాలి ప్రభువా. ఆమెను నీ తెలుసుకోవాలి ప్రభా, ఆమెని దగ్గరికి రావాలి ప్రభా, ఆమెను నీ రక్షణతో అలంకరించి ప్రభా, ఆమెకి రక్షణ మారు మనసు దయచే ప్రభా అని నీటికి నా మనసులో ఆమె గురించి ఆ ఆలోచనలు, ఆ ప్రార్థన మెదులుతానే ఉంటదండి. నిజమే, ఎంతమంది రక్షణను కాళ్ళతో తన్నేసుకుంటా ఉన్నారు, రక్షణలోనికి వచ్చి మరల వెళ్ళకపోతా ఉన్నారు. అలాంటి వారి కొరకు మనము ఆశపడాలి, వారి రక్షణ కొరకు ఆశపడాలి. ఇక చివరిగా రెండు చెప్పి నేను ముగిస్తాను దయచేసి. ఏడవదిగా రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక 4:7 తిమోతికి రాసిన 2వ పత్రిక నేను చదవను అండి, టైం అయిపోతుంది కనుక. ఇది అపోస్తలైనటువంటి పౌలు గారి చిట్ట చివరి మాటలు. మంచి పోరాటం పోరాడి తిని నా కడుగు నా పరుగు కడముట్టిచ్చి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఆయన ఆశ ఏంటండి? పరుగు తుద ముట్టించాలని ఆశ. నాగలి మీద చెయ్యి వేశాం, అడుగు వేశాం, మరలా అడుగు వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ప్రాణం పోయినా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభు మార్గములు చిట్ట చివరి వరకు మనం కొనసాగుతానే ఉండాల. ప్రభు కొరకు, ప్రభా ఇదిగో నీ కొరకు నేను ప్రయాసపడతాను, నీ కొరకు నేను కష్టపడతాను, ప్రభా ఇదిగో నీ పని చేస్తానని ముందుకు వచ్చి అడుగు వేశాం కదా, తీర్మానం తీసుకున్నాం కదా, ఆ ప్రయాసపడతా ఉన్నాం కదా, అయితే ఇది మధ్యలో ముగించడానికి వీల్లేదు, చివరి వరకు మనము ముగించాలి. ఆశ అది చచ్చిపోకూడదండి. ఆ మనకు ఎదురవుతున్న ఎన్నో అవమానాల నిందలు ఎదురవ్వచ్చు, లేదా నిరాశ నిస్పృహలు ఎదురవ్వచ్చు, లేదా సాతాను కుయుక్తి మన మీద బహుగా పని చేయొచ్చు, లేదా తంత్రాలు మన మీద పనిచేయొచ్చు, లేదా వాడు మన మీద గురి కలిగి ఉండొచ్చు, మనల్ని తప్పించాలని, మన ద్వారా అనేకుల్ని తప్పించాలని వాడి గురి కనుక, మన పరుగు తప్పించాలని వాడు చూస్తూ ఉంటాడు. అయినా సరే అపోస్తలైనటువంటి పౌలు గారు కలిగిన ఆ పరుగు, ఆ గురి, ఆ ఆశ మనం కూడా కలిగి ఉండాలి. ఏమండి, బిలాము మంచి ప్రవక్త, అసలు నేను రానయ్యా, నువ్వు ఇంటడి పన్నీరు ఇచ్చినా నా దేవుడు చెప్పకుండా నేను రానంటాడు బిలాము. తర్వాత మరలా నీకు అదిస్తా, నీకు ఘనత కలిగజేస్తా, అది స్థానంలోనే ఆగాగు, దేవుణ్ణి మరొకసారి నేను అడిగొస్తా అంటాడు. నిజంగా ఆయన పరుగు తుదముట్టించలే, మధ్యలోనే ఆగిపోయింది. గెహజీ ఆయన కూడా పరుగు తుదముట్టించలే, ఆగిపోయింది. మన భక్తు మన కళ్ల ముందు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో రాయబడిన అనేక మంది ఉన్నారండి, వారందరూ కూడా ముగించలేదు పరుగును, మధ్యలోనే వదిలిపెట్టేశారు. మనం కూడా అలా ఉండడానికి వీల్లేదండి. మన ఆశను ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన బాధ్యత నేను చెయ్యాలి, నాకు ఇచ్చినటువంటి నేను నాకున్న ఈ భారాన్ని నేను చెయ్యాలి, నేను కష్టపడాలి, నేను దాని భారం అనుకోకూడదు అని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, కష్టమైన, నష్టమైన, నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా దాని కొరకు మనము జీవించగలం, అది చెయ్యడానికి ఇష్టపడం, చెయ్యగలమండి. అట్లనే మనం కూడా ఈ భక్తుల వలె మన పరుగు తుదముట్టించాలని ఆశ మనం. ఉద్యోగాన్ని విరమణ చేసే వరకు కూడా ఉద్యోగం చెయ్యాలని కొంతమంది అనారోగ్యంతో ఉన్నా పోతానే ఉంటారు ఎట్లో ఒకట్లా కదా. అట్లనే మన ఆత్మీయత చివరి వరకు తుదముట్టించాలని, మన యొక్క పరుగును తుదముట్టించాలని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆశ మనలో ఉండాలట. ఇక చివరిగా నేను ముగిస్తా ఉన్నాను. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3:12. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:12. 3:12 ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. నిజమే, ఇంకా మనము దేని కొరకు ఆశపడాలి అంటే దేవుని రాకడ కొరకు ఆశపడాల. ఆయన రాజ్యం ఉందని, ఆయన రాబోతా ఉన్నాడని, ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడాలని, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలని. ఈ లోకమంతా అశాశ్వతమైనది, అసలు రాజ్యం అక్కడున్నది, అసలు జీవితం అక్కడ ఉన్నదన్న ఆశ దినదినము మనలో రెట్టింపవ్వాల. ఎవడు చూసొచ్చాలే రాకడుంది, ప్రభు వస్తాడన్నది అది నిజం ఎంతవరకు అని ఒకవేళ నామకార్థ క్రైస్తవుల వల్ల ఇంకా మనం అలా అనుకుంటే నిజంగా ఇంత ప్రయాస కూడా వ్యర్థమేనండి. ఆయన రాబోతా ఉన్నాడు, మొదటిసారిగా వచ్చాడు, రెండవసారిగా ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనము ఆశతో కనిపెట్టుకుని ఉండాలట. ఆ ఆశ నీలో నాలో ఉండాలట, అప్పుడే సిద్ధపడగలం. ఏమండి, ఊరికెళ్తామన్నా వెళ్ళాలి అన్న ఆశ నీలోకి వచ్చినప్పుడు అప్పుడు ఎంత సిద్ధపాటు కలిగి ఉంటాం, ఎంత చక్కగా రెడీ అవుతాం, అన్ని సమకూర్చుకుంటాం, అన్ని సిద్ధపరచుకుంటాం కదా. అలానే దేవుని రాకడ కొరకు కూర్చిన ఆశ మనలో నీలో నాలో ఉంటే ఖచ్చితంగా ఈ లోకం కొరకు ఎదురు చూడం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడము, దేవుని కొరకు మాత్రమే మన ప్రవర్తనను సరిచేసుకుంటూ, మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ, ఆయన వాక్యముతో మనము సరిచూసుకుంటూ, ఆ మనము చెయ్యగలిగినది చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడగలము, ఆయత్తపడగలము. మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచగలము. అసలు ఆశ లేకపోతే ఏమి చెయ్యలేమండి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవ జన్మ, నేను ముగిస్తా ఉన్నాను. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఆశ ఏంటి అంటే దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి, దేవుని ప్రసన్నత చూడాలన్న ఆశ కలిగి ఉండాలి, సువార్త ప్రకటించాలన్న ఆశ కలిగి ఉండాలి, రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి, మనము మన యొక్క పరుగు తుదముట్టించాలన్న ఆశ కలిగి ఉండాలి, చివరిగా దేవుని రెండవ రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే భక్తుడు సెలవిచ్చినట్లుగా ఏలయనగా ఆశపడిన ప్రాణమునాయన తృప్తిపరచుచున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు నువ్వు ఏది ఆశపడతావో ప్రభా, నేను ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, నీలో నేను బలపడాలి ప్రభ, నీ సువార్త నేను ప్రకటించాలి ప్రభ, నీ రాజ్యాన్ని కట్టే పనిలో ఒక చిన్న సువార్తగా, ఒక పనిముట్టుగా నేను వాడబడాలి ప్రభా అని నువ్వు నేను ఆశపడినట్లయితే, దైవ సేవకులు, దైవుని దాసులు ఆశపడుతూ ఈ యొక్క ఎస్ఎఫ్జే పరిచరణను ఏ రీతిగా ముందుకు కొనసాగుతా ఉన్నారో, నిజంగా ఎంతగా ఆశపడతావో అంతగా నేను లోక సంబంధం గురించి చెప్పట్లేదండి, ముందే మీకు జ్ఞాపకం చేశాను నేను. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము నువ్వు ఆశపడితే, క్రీస్తునందు ప్రతి సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అది అనుగ్రహించెను అని ఎఫెసీ 1:3 మనం ఇందాక చదువుకున్నాం. నిజంగా ఆయన కొరకు ఆశపడితే ఖచ్చితంగా ఆయన నీ ఆశను తీరుస్తాడు, నిన్ను తప్పకుండా ఘనంగా గొప్పగా వాడుకుని ఆయన మహిమ పొందుకుంటాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించినగాక. ఆమేన్.